ముప్పై కోట్ల సంవత్సరాల కిందట ఓ విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన మన ఉపనిషత్ లో కూడా ఉంది. ఉపనిషత్ పేరు నాకు గుర్తు లేదు, కానీ భగవంతుడు ముందు గుర్రాన్ని సృష్టి ఆవుని సృష్టించాడు. బాగుంది కానీ మేము దూరము అన్నాయి ఆత్మలు. తర్వాత గుర్రాన్ని సృష్టించాడు, బాగున్నాయి కానీ నేను దూరము అన్నాయి ఆత్మలు దూరము అని. తర్వాత మానవ శరీరాన్ని సృష్టించాడు, అప్పుడు అందులోకి దూరాయి. ఇది ఒక సంఘటన. దాని తర్వాత యథాపూర్వ మకల్పయ సృష్టి ఎలా జరిగింది అంటే, ఇది వరకు సృష్టి ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది అని ఇంకొక కొటేషన్ ఉంది. ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. ఒకటి ఏంటి అంటే, జంతు శరీరాలలోకి అంటే నిమ్న స్థాయి శరీరాలలోకి ఆత్మ వెళ్ళదలుచుకోలేదు. మానవ శరీర నిర్మాణం చూసిన తర్వాత ఆత్మ అందులోకి ప్రవేశించడానికి ఒప్పుకుంది. రెండోది ఏంటి, సృష్టి రచన యథాపూర్వమకల్పయత్. ఎవడు చేస్తాడు యథాపూర్వమకల్పయత్ అంటే అర్థమవుతుంది కదా. యథాపూర్వమకల్పయత్ అంటే ఇదివరకు బ్రహ్మ ఎలా చేశాడు, ఇప్పుడున్నటువంటి బ్రహ్మ కూడా అలాగే ఈ సృష్టి నిర్మాణ కార్యక్రమాన్ని చేస్తాడు. ఈ రెండు పాయింట్స్ అర్థమయ్యా? రెండు పాయింట్స్ చెప్పాను. ఏంటా రెండు పాయింట్స్? ఒప్పుకుంది, మిగతా శరీరాలకు దూరలేదు. రెండోది ఏంటి, సృష్టి నిర్మాణం ఎప్పుడు కూడా ఇట్ ఫాలోస్ ద సేమ్ రూల్స్. అంటే త్రేతాయుగంలో ఏ నియమాలు ఉన్నాయో అవే నియమాలు ద్వాపర యుగంలోనూ ఉంటాయి, అన్ని యుగాల్లోనూ ఉంటాయి, అన్ని మనవంతరాల్లోనూ ఉంటాయి, అన్ని మహాకల్పాల్లోనూ ఉంటాయి, అన్నిట్లోనూ కూడా ఒకే రూల్స్ ఉంటాయి. ఇవి రెండు పాయింట్స్ అర్థమయ్యాయి కదా. ముప్పై కోట్ల సంవత్సరాల కిందట ఒక విశేషమైనటువంటి పరిస్థితుల్లో చంద్రగ్రహం డిజాల్వ్ అయిపోయింది, పృథ్వీ గ్రహం స్టార్ట్ అయింది. అంటే ఒకవైపు చంద్రుడు డిజాల్వ్ అవుతున్నాడు చంద్రగ్రహం, ఇంకోవైపు పృథ్వీ గ్రహ నిర్మాణం జరుగుతుంది. పృథ్వీ గ్రహ నిర్మాణం గురించి సైంటిస్ట్లు ఏం చెప్తున్నారో మీరు ఊహించుకోండి. మొట్టమొదటి ఏం చెప్తారు వాళ్ళు, ఇట్ ఈస్ ఎ బౌల్ ఆఫ్ ఫైర్, మండుతున్న గోళము, మెల్లిమెల్లిగా ఆ గోళము చిన్నదైంది, చిన్నదవటం వల్ల చల్లబడింది, చల్లబడటం వల్ల గట్టిపడింది. ఇప్పటికీ పృథ్వీ యొక్క గర్భంలో అగ్నిగుండాలు ఉన్నాయి, అవే వాటినే మనము అగ్ని జ్వాలలు, వాల్కనోస్, అగ్ని పర్వతాలు. అవి సృష్టిలో రెండు నియమాలు మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, యాజ్ అబౌవ్ సో బిలో, నాట్ యాజ్ బిలో సో అబౌవ్. ఇక్కడ అర్థం చేసుకోండి, పైన ఏమి జరుగుతుందో అదే కింద జరుగుతుంది తప్ప, కింద జరుగుతున్న దాన్ని బట్టి పైన జరగదు. ఇది ఒక నియమం. ఇందాక నేను చెప్పాను కదా సృష్టి ఒకే నియమానుసారం నడుస్తూ ఉంటుంది అని. ఇక్కడ మొదటి నియమం ఏంటి, యాజ్ అబౌవ్ సో బిలో అంటే అంతరిక్షంలో ఏం జరుగుతుందో కిందన కూడా అదే జరుగుతుంది. అసలు అంతరిక్షంలో ఏం జరుగుతుందో మనం ఇప్పుడు మర్చిపోయాం. ఇక్కడ జరుగుతున్న దానికి కారణం అంతరిక్షంలో ఉంది అని మనం అనుకోవట్లే. నాకు అర్థం ఉంది నువ్వు చెప్తున్నావు. విశ్వ అక్షరే పరమే వ్యోమన్ ఎస్మిన్ దేవ అభివిశ్వే నిషేధు ఎస్ తన్న వేద కిమృషాకరిష్యసి ఏతద్ విదుహు సాయిమే సమాసతి అని ఋగ్వేదం చెప్తుంది. సుపర్ణ సూక్తంలో 164వ సూక్తము, సుపర్ణ సూక్తము. అంతరిక్షంలో అన్ని దేవతా శక్తులు ఉన్నాయి. అంతరిక్షం అంటే ఎక్కడ, అక్కడే ఇదే ఈ ఆకాశం, నీకు నాకు మధ్య ఉన్న ఆకాశం. నీకు అక్కడ దేవతాశక్తులు ఉన్నాయని తెలియదు అనుకో, నేనేం చేయగలనండి, ఇది తెలుస్తూ తెలియదు, నేను చెప్పాను ఇదనే, నువ్వు వింటాను లేదు, నేనేం చేస్తాను, నువ్వు విన్నావు, వింటే ఏమవుతుంది, సైమే సమాసతే, ఆ దేవతా చక్రులు నీలో దూరిపోతాయి. ఇంతగా ఎలక్ట్రిసిటీ, ఫారడే, ఓమ్స్, వీళ్ళు కనిపెట్టక ముందు ప్రకృతిలో ఉందా లేదా? ఇప్పటికీ కనిపెట్టలేదు అనుకోండి, ప్రకృతిలో ఉంటుందా ఉండదా? ప్రకృతిలో ఉంది, కనిపెట్టేవు నువ్వు. కనిపెట్టేసరికి ఏమైంది? సైమే సమాసతే, ఎలక్ట్రిక్ లా ఇందులో వచ్చింది, నీలో దూరింది. సైమే సమాసతే, ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళందరి పొరలోనూ ఎలక్ట్రిసిటీ దూరుతుంది. కానీ ఎలా దూరుతుంది? నువ్వు ఎలక్ట్రిసిటీ ఎలా నేర్చుకున్నావు? అక్షరాలు మాట్లాడటం వల్ల. నీ లెక్చరర్ అక్షరాల ద్వారానే కదా నీకు జ్ఞానం ఇచ్చాడు. రుచో అక్షరే పరమే వ్యోమన్, అక్షరాల కూర్పు. ఇది అర్థమైంది కదా? అంతేత అక్షరాల కూర్పులో ఉన్నటువంటి శక్తిని మీరు అర్థం చేసుకోవాలి. వేదం ఏం చెప్తుంది అంటే అక్షరాలు అబద్ధము చెప్పవు. ఒకడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని దూరంగా పంపించేసి ఇక్కడ ఉన్న ఏదో లాభం పొందాలి అనుకున్నాడు ఒకడు, చెప్పి ఏం చెప్తాడు, అక్కడ బంగారం ముద్ద పడింది, ఎక్కడ అబో ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఎవరికి తెలియదు అది, నేను చూశాను, కానీ కొన్ని కారణాల వల్ల నేను తెచ్చుకోలేకపోయినది, మీరు పరిగెత్తుకు వెళ్ళి తెచ్చితే ఇంకా అది అక్కడే ఉంటే మీరు తెచ్చుకోవచ్చు అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళారు, వీడు చేయవలసిన పని ఇక్కడ చేసేది, వీడు బంగారం కోసం వెళ్ళారు. ఇంతకీ వాడు అబద్ధం చెప్పాడా లేదా? వేదం ఏం చెప్తుంది అంటే వాడు అబద్ధం చెప్పలేదు. వాడి భావము తప్పు, కానీ నిజంగా అక్కడ బంగారం ఉంటే వాడు ఏ వర్డ్స్ యూజ్ చేసేవాడు, అదే వర్డ్స్ యూజ్ చేసేవాడు కదా, ఇంకో వర్డ్స్ యూజ్ చేస్తాడా? నిజంగా అక్కడ బంగారం ఉందనుకోండి, ఏ మాట మాట్లాడతాడు వాడు? ఇప్పుడు చెప్పిన మాట మాట్లాడతాడు. అంటే నిజంగా బంగారం ఉన్నప్పుడు చెప్పిన మాటలు అబద్ధం ఎలా అవుతాయి? లాజిక్ అర్థమవుతుందా మీకు? బంగారం అక్కడ నిజంగా ఉంది, నువ్వు వెళ్ళిన ఆయన అక్కడికి బంగారం ఉంది అని చెప్పాడు వాడు. అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా? నిజంగా బంగారం ఉంది అక్కడ, ఇక్కడ బంగారం ఉంది, వెళ్ళి తెచ్చుకో అన్నాడు. వీడు అబద్ధంగా చెప్పాడు అదే వర్డ్స్, ఆ వర్డ్స్ లో అబద్ధం లేదు, వీడు అబద్ధం చెప్పాడు. మరి ఆ తేడా అర్థమైందా మీకు? అబద్ధం అక్షరాల్లో లేదు, ఇంత బంగారం అక్కడే ఉంది, వాడు అబద్ధం ఏం చెప్పలే. వీడు దాన్ని అలాగా విశ్లేషిస్తున్నాడు అంటే మేము చెప్పినటువంటి అక్షరాలు మీరు తప్పు అర్థం చేసుకుంటున్నారు, అది మాయ. మాయ అన్నది అది. ఫ్యాక్ట్ ఏంటి అంటే అక్షరాలు కరెక్టే, అన్ని అక్షరాలు కరెక్టే, నువ్వు ఏం చెప్పినా అది కరెక్టే, అంతేత ఋషులు చెప్తే అది కరెక్టే. ఋషులు ఏమంటే జరిగిపోవటానికి కారణం, మనం ఏది అంటే అది జరగకపోవటానికి కారణం ఏంటి అంటే మనము అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోవటమే తప్ప. అది మీరు నేర్చేసుకుంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఇంకొక భావం ఏంటి అంటే సత్యము అంటాం. ఉన్నది ఉన్నట్టు చెప్తే దాన్ని సత్యము అంటాం. ఉన్నది ఉన్నట్టు చెప్పాం మన వాడు, నిన్న ఒక సినిమా చూస్తున్నాను, వాడు సాగి కమల్ హాసన్ డ్యాన్స్ చేస్తాడు భంగిమలు, సాగర సినిమా భంగిమలు భలే ఉంటాయి అందులో. ఈ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది, ఒక అమ్మాయి, ఇంకా పంచభూతాలు అంటే భూతాలు చేసి అది చేసి వీడి కొడుకు మండిపోతుంది. ఇప్పుడు కోపం వచ్చి దీనికి ఏమీ రాదు వేస్ట్ అని రాస్తాడు. సరే ఆ అమ్మాయి డబ్బులు అవి ఇచ్చుకుని ఏదో నాట్యమయ్యూరి ఏదేదో బిరుదులన్నీ సంపాదించేస్తుంది. వాళ్ళ అమ్మగారు నచ్చదు, వీడు చాలా గొప్ప ఆర్టిస్ట్ కనుక వీడి దగ్గర నేర్చుకోమంటుంది, వీడి దగ్గర నేర్చుకోవటం. సరే తర్వాత వాడికి తెలుస్తుంది ఈమె కూతురు అని. అప్పుడు అంతా పోయే దాన్ని డ్యాన్స్ రాదు నాట్యమయ్యూరి కాదు అని చెప్పలేదు ఆ చిన్నపిల్ల. భావం అర్థమవుతున్న ఎందుకు ఉదాహరణ చెప్పాను, ఒకే విషయాన్ని నువ్వు కరెక్ట్గా చూడదలుచుకుంటే అది తప్పు, నీ భావంతో చూస్తే అది తప్పు. అలా మన జీవితాలు అయితే మన భావంతో చూస్తాం, మన కళ్ళజోడుతో చూస్తాం. అది శంకరాచార్య వారు మాయ అన్నారు. సృష్టి మాయ కాదు, సృష్టి మాయ అవుతే ఇంత గొడవ భగవంతుడు కేవలం మాయ చేయటానికి చేశాడా? భగవంతుడిని అంత మూర్ఖులు అనుకోవద్దు. మనం చిన్న పని లక్ష్యం లేకుండా చేయం. ఇంత పెద్ద కోట్లాను కోట్ల సంవత్సరాల సృష్టి కేవలం నువ్వు మాయ అంటానికి చేస్తాడా? కానీ ఇందాక నేను చెప్పినట్టే భావం మనం కరెక్ట్గా ఉంచుకోవాలి. ఇంతవరకు అర్థమైందా? చెప్తాను, లాజిక్ ఎటు తీసుకెళ్తాను చూడండి. అక్షరాలు ఎప్పుడూ సత్యమే పలుకుతాయి. అసత్యం ఏమిటి? మీ భావాలు. మీ భావాలు అసత్యం, అక్షరాలు ఎప్పుడూ ఒప్పే. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ మంత్రాన్ని అర్థం చేసుకోండి. అక్షరాలు సోహం అనే అక్షరాలు, దానికి తీసుకొస్తున్న వైభవము విభూతి అంటే ఏంటో చెప్పడానికి ఇది చెప్పాల్సి వచ్చింది. ఈ శ్వాస పీలుస్తున్నప్పుడు మనలో చాలా మందికి అసలు మనం శ్వాస పీలుస్తున్నామే అనే గుర్తుండదు. ఎప్పుడు గుర్తొస్తుంది? జలుబు తీసినప్పుడు, ఆస్తమా అప్పుడు. అప్పుడు కూడా శ్వాస గుర్తు కాదు. శ్వాస గురించి మీరేం పట్టించుకోరు, మీకు అనీజీగా ఉంది కనుక పట్టించుకుంటారు. ఈ శ్వాసే భగవత్శక్తి అనేది మనకు అర్థమవుతానే శాస్త్రము. శ్వాసను అస్త్రముగా ప్రయోగించటము శాస్త్రము. అంతే, ఎప్పుడైతే నువ్వు శ్వాసను అస్త్రముగా ప్రవేశించగలుగుతావో, ఉపయోగించుకోగలుగుతావో, ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త వైభవాలు నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాయి. ఇప్పుడు అక్కడెక్కడో పువ్వు ఉందనుకోండి, ఆ పువ్వు మీ దగ్గరికి రావాలి నీళ్ళల్లో, ఏం చేస్తాం? ఓ రాయి ముక్క పువ్వుకి దూరంగా పడేటట్టు చెప్పు, ఆటువైపు. ఏమవుతున్నప్పుడు పువ్వు నీ దగ్గరికి వస్తుంది. భావం అర్థమైందా? అంటే ఎప్పుడైతే ఆ పువ్వు నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నావో, సా ఆ తత్వము నువ్వు నీ దగ్గరికి లాక్కోవాలి, ఆ అలలు తయారు చేసుకోవాలి. ఆ అల ఎప్పుడు తయారవుతుందో, ఆ పువ్వు నీ దగ్గరికి ఎలా వచ్చిందో అంటున్నప్పుడు నువ్వు ఏది అనుకుంటావో ఆ వైభవం నీ వైపుకి వచ్చేస్తుంది. నీకు అనుకోవటం తెలియదు. ఇంకేత మన భారతీయ ఋషులు బంగళాలు కట్టలేదు. ఇంకేతంటే వాడికి బంగారు భవనం కావాలనుకోండి, ఆ క్షణంలో నిర్మించేసుకుంటాడు. కానీ ఆ క్షణంలో నిర్మించుకునేటటువంటి వాడు బంగారు భవనాలు నిర్మించుకోడు. కారు ఉన్నవాడు, ఏసీ ఉన్నవాడు అడవికి వెళ్తాడు, ట్రెక్కింగ్ అంటాడు, హిమాలయాలకు పోతాడు, ఆక్సిజన్ సిలిండర్ వెంట పెట్టుకుపోతాడు. మన ఋషులు ఆలడలు వాళ్ళు. వైభవం ఉన్నప్పుడు మీకు వైభవం మీద అభి రుచి ఉండదు, ఉంటుంది వైభవం. వైభవం అంటే ఇప్పుడు అర్థమైందా? ఈ సంపూర్ణ సృష్టిలో ఏమున్నదో అవన్నీ శ్వాస ద్వారా మీరు లాగేసుకోవచ్చు. ఇంకా మీకు చిన్న చిన్న కోరికలు, ఇల్లు కావాలి, పిల్లలు కావాలి, అనేక చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. అవి శ్వాస ద్వారా మీరు తీసేసుకోవచ్చు. కానీ ఆ టెక్నిక్ ఎందుకు చెప్పరు అంటే రెండు కారణాలు. ఒకటి, టెక్నిక్, ఈ టెక్నిక్ ఎవరు ఉపయోగించుకోగలరు అంటే ధ్యానము చేయగలిగే వాళ్ళు మాత్రమే ఉపయోగించుకోగలరు. ధ్యాన స్థితికి వెళ్ళగలిగే వాళ్ళు మాత్రమే ఈ టెక్నిక్ ఉపయోగించుకోగలరు, మిగతా వాళ్ళకి ఈ టెక్నిక్ పలకదు. కానీ ధ్యాన స్థితి ఈ కాలంలో 10th class పరీక్ష రాసేవాడికి కూడా ఉన్నది. ధ్యానం యొక్క నిర్వచనం పతంజలి ఏమని చెప్తాడు? తత్ర ఏకతానత ఏకైకతానత ధ్యానము, ఒకే విషయం మీద నిరంతరము ఆలోచించగలగటం ధ్యానము. పరీక్ష రాసుకున్నప్పుడు 3 గంటల పాటు మీ ధ్యానం ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? అందుకు ధ్యానం ఉందా లేదా? ఎన్ని గంటలు చేయగలుగుతున్నారు? ప్రతి హై స్కూల్ స్టూడెంట్ 3 గంటలు పరీక్ష రాయదు. అంటే 3 గంటలు పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినటువంటి ఆ ధ్యానం వాడు చేస్తున్నాడు. కానీ ఆ ధ్యానం ఏ విషయం మీద చేస్తున్నాడు? మ్యాథమెటిక్స్ మీద, కెమిస్ట్రీ మీద, దేని మీద చేస్తున్నాడు? అది వాడి దగ్గరికి వస్తుంది. అది కాక నువ్వు ఇంకో వైభవం మీద చేస్తావు, అది మీ దగ్గరికి వస్తుంది. సింపుల్ లాజిక్. సోహం చేస్తున్నప్పుడు దేన్నైనా నువ్వు ఆకర్షించుకోవచ్చు అని శాస్త్రం తెలియదని ఆయన చెప్తాడు. ఓకే, కోరికలు తీర్చే టెక్నిక్ చెప్పాను కానీ ధ్యానం తెలియాలి మీకు. ధ్యానం ఎలా చేయాలో కానీ ధ్యానం అంటే ఏంటో కూడా చెప్పాను నేను. ధ్యానం అంటే ఏంటో ఒకే విషయం మీద మనకు అంతే. అది హై స్కూల్ చదువుతున్న వాడు లెక్కల మీద పెట్టగలిగినప్పుడు మీరు భగవంతుడు మీరు ఎందుకు పెట్టలేరు? ఎందుకు పెట్టలేరు? కారణం ఏంటి అంటే, ఆ 3 గంటల పాటు వాడు హై స్కూల్లో పరీక్ష రాస్తున్నప్పుడు 1 సంవత్సరం పాటు పొద్దున్న 10 గంటల నుంచి 4 గంటల వరకు అది ప్రాక్టీస్ చేశాడు వాడు. 1 సంవత్సరం పాటు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రాక్టీస్ చేశారు? మరి మీరు ధ్యానం ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తున్నారు? మరి అలా వస్తుందమ్మా. ఓకే, ఇప్పుడు అర్థమైనా? ఇదే ఇది ఇప్పుడు టైం అయిపోయింది, ఎక్సైటింగ్. ఓకే, ఇందులోనే ఇందాక నేను చెప్పిన దానికి జవాబు ఉంది. మినరల్స్ ఇప్పుడు